జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ ఉపనిషత్ సిద్ధాంత ఆచార్య పీఠ వ్యవస్థాపకులు శ్రీమత్ పరమహంస పరివ్రాతకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు మన యందు అనుగ్రహంతో శ్రీ కృష్ణార్జున సంవాదం అనే ఒక గ్రంథాన్ని భగవద్గీతకి సంభాషణాత్మకంగా అందించారు. సామాన్యంగా లోకంలో ఇవేవో హిందూ గ్రంథాలని, రామాయణాన్ని, భారతాన్ని, భాగవతాన్ని, ఈ భగవద్గీత లాంటి దాన్ని గురించి అంటూ ఉంటారు. ఇది హిందూ గ్రంథం కాదు. ఒక మనిషిని తీర్చిదిద్దేటువంటి మహత్తరమైన జ్ఞానము కలిగినటువంటిది, మార్గదర్శకమైనటువంటి గ్రంథం ఇది. ఇది అన్ని దేశాల వారికి, అన్ని జాతుల వారికి, అన్ని మతాల వారికి ఎంతో హితకరమైనటువంటిది. అటువంటి దాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలము తాత్పర్యాలు సరిపోవు. అనుష్ఠానం ద్వారా విశేషమైన జ్ఞానం లభించిన వారు చెప్పేటువంటి విధానం వేరే ఉంటుంది. మన భాగ్యవశాత్తు స్వామివారు అనుగ్రహించినటువంటి విశేషాలని మనం ఈరోజు గుణానుభవంగా సాగిస్తూ ఉన్నాం. నిన్నటికి 52 భాగాలు పూర్తి అయ్యాయి. ఈవేళ 53వ భాగాన్ని అనుసంధానం చేసుకుందాం. అంటే నిన్నటి రోజున 810వ ప్రశ్న దగ్గర ఆగాం. దాన్ని ఈనాడు కొనసాగింపు. కాశ్యపహన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శిష్యుడు ఆచార్య సన్నిధికి చేరి దాసోహం సమర్పించి నిన్నటి ప్రశ్నని మరొక్కసారి స్వామివారి ముందు విన్నవించి విషయాలని గ్రహిస్తూ ఉన్నాడు. అడియేన్ రామానుజదాస, రానైన కూర్చో. స్వామీ దేవరవారు నిన్న ఆత్మస్వరూప యాదాత్మజ్ఞానం అనే విషయాన్ని చెబుతూ వచ్చారు. దానిలో ఏ కామ్యకర్మకైనా అదే విధంగా ఉంటుందా అని దాసుడు అడిగాడు. దాని విషయంగా కొంచెం వివరిస్తే ధన్యుణ్ణ. అలాగే కామ్యకర్మలు 2 రకాలు ఉంటాయి. దుష్టఫలములైన ఐశ్వర్యం, పదవి వంటి వాటి విషయంలో ఎలాగూ ఆత్మయాదాత్మ జ్ఞానం అసలు అవసరమే ఉండదు. అదృష్టఫలములైన స్వర్గం మొదలైన వాటికి ఉండాలని శాస్త్రము చెప్పలేదు. పైగా శాస్త్రం అనుమతిస్తూనే ఉన్నది. అంటే అడియేన్, కామ్యకర్మలని చేసేసుకోవచ్చా? ఇప్పుడు మంచి చెడ్డలని తర్వాత శ్లోకంలో చెబుతారు. ప్రస్తుతం మాత్రం ఈ శ్లోకంలో కామ్యకర్మలు ఆచరించేవారి బుద్ధులు అనంతములు, బహుశాఖలు అనే విషయాన్ని మాత్రమే చెప్తున్నారు. అంతే. అడియన్ మరొక చిన్న ప్రశ్న, అనంతములు ఎందుకైనాయి? స్వర్గం ఒకటే కదా. భలేవాడి, ఎలా చెప్తావు? ఇప్పుడు ఆత్మయాథాత్మ నిశ్చయ జ్ఞానం వాడికి లేదు కనుక, ఉండవలసిన అవసరమున్నూ లేదు కనుక వాడికి, వాడి బుద్ధులు ఇది ఫలానాకి సాధనము, ఇది ఫలానాదానికి సాధనము అంటూ అనంతములుగా సాధనముల వెనక పరిగెడుతూ ఒక యజ్ఞం చేస్తే పుత్రుడు, మరొక యజ్ఞం చేస్తే పశువులు, అన్నాదులు, ఇలాంటి అనుభవానికి యోగ్యమైనటువంటి దుష్టఫలాలు వస్తాయని, అలాగనే స్వర్గాదుల వంటి అదృష్టఫలాలు అంటే కనిపించనటువంటివి కూడా పొందవచ్చని చూస్తారు. అంతేకాదు, కొన్ని కర్మలకి అవాంతర ఫలాలు కూడా ఉంటాయి తెలుసా? అడియన్, అవాంతర ఫలాలా అంటే ఏమిటి? అడియన్, బై ప్రొడక్ట్స్. అంటే మామిడి మొక్కని పళ్ళు తినాలని ఫలం కోసం నాటాడు ఒకడు, దాని ఆకులని తర్వాత తోరణాలుగా, పుల్లలని వంట చెరుకుగా ఇలా వాడాడు. ఇలాగా ఫలం కోసం పెట్టినా ఇవి వచ్చాయి కనుక దీన్ని వాడుకున్నాడు కనుక వీటిల్ని అవాంతర ఫలాలు అంటారు. అలాగ ఏదైనా యాగాన్ని ఆశ్రయించి చేస్తున్నప్పుడు ఐశ్వర్యం కోసమో దేనికోసమో ఒక ప్రధాన ఫలాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే దాంతోపాటు ఐశ్వర్యం అనుభవించడానికి తగిన ఆయుష్ కావాలి కదా, ఆరోగ్యం ఉండాలి కదా, అలాగనే భార్య కుటుంబం ఇలాంటివన్నీ లభించడమే అవాంతర ఫలాలు అంటారు. అవి వెంటనే వచ్చి పడనే పడతాయి. ఆ విషయాన్ని శాస్త్రం ద్వారా తెలిసి ఉండడం వలన బుద్ధులు కూడా ఆ ఫలాల వైపు పరిగెడుతూనే ఉంటాయి. అందుచేత ఫలములనేవి వృక్షాలు అని అనుకుంటే అవి అనేకములు, అవాంతర ఫలములనేవి కొమ్మలు అని అనుకుంటే ఒక్కొక్క వృక్షానికి అబో బోలెడు కొమ్మలు. బుద్ధులు కూడా అలాగనే అనంతాలుగా ఉంటాయి, బహుశాఖలుగా ఉంటాయి. అడియనడియని అర్థమవుతూ ఉన్నది. కామ్యకర్మలకి మాత్రమే ఇలా బుద్ధులు అనంతములు బహుశాఖలు ఉంటాయి అడియన్. ఇప్పుడు నిత్య నైమిత్తిక కర్మలు ఉన్నారు, వాటికి అవ్వంటారా? ఎందుకు అవ్వవునైనా అవుతాయి. నిత్య నైమిత్తిక కర్మలని లోటు లేకుండా జీవితాంతం కొనసాగించిన వారికి ప్రాజాపత్యాది లోకప్రాప్తి ప్రధాన ఫలం. అనర్థములు కలగకపోవడం మొదలైనవి అవాంతర ఫలాలు అడియనడియన్. ఇప్పుడు నిత్య నైమిత్తిక కర్మలు రెండింటికి కలిపి వచ్చే ఫలాల అవి కాదు, కలిపి విడిగాను కూడా వచ్చేటువంటి ఫలాలే అడియనడియన్. కొద్దిగా చిరాకుగా ఉంది స్వామి ఇక్కడ. వందలు వేలు లక్షల కొద్దీ కర్మలు అన్ని ఫలాలు, అన్ని అవాంతర ఫలాలు, అన్ని బుద్ధులను. అవును మరి, అందుకే కదూ మనం ఇది చేద్దాం అది చేద్దాం అలా చేద్దాం ఇలా చేద్దాం అంటూ ఎప్పుడూ రెస్ట్లెస్గా ఉంటాం కదా. మరి అడియన్, ప్రశాంతంగా ఉండాలంటే దీనికి ఏమైనా మందు ఉందా అడియన్? ఎందుకు లేదు, ఉంది. అదే అసలైనటువంటి ఆత్మ యాథాత్మ్య జ్ఞానం అని చెప్పుకుంటున్నాం కదా. అదే ఆత్మ ఉన్నదని మాత్రము తెలిసినవాడు అవ్యవసాయాత్మకుడు అంటారు. వాడి బుద్ధులే ఇలా అనేకములుగా ఉంటాయి. అదే వ్యవసాయాత్మకుడు అయితే కర్మలెన్నింటినీ చేస్తున్నా బుద్ధికి ఏకత్వమే ఉంటుంది వాళ్ళలో. ఆ ఏకత్వం ఏమిటిది? మోక్షం పొందాలనేటువంటి కోరిక. అదెలా ఏం? కర్మలు మారుతుంటే ఫలాలు కూడా మారవా? ఫలములు మారితే బుద్ధులు మారవా? వ్యవసాయాత్మక బుద్ధికి ఏకత్వం ఎలా? అసలు ఏకత్వం అంటే ఏమిటి? ఒకటే బుద్ధి అనే? బుద్ధి క్షణికం కదా స్వామి. బుద్ధిధారలో అనేక బుద్ధులు ఉంటాయి కదా, దీన్ని ఏకత్వం అని ఎలా అనొచ్చు? అమ్మో అమ్మో, ఎన్ని ప్రశ్నలు వేసేసావు, ఏమి తెలియని వాళ్ళగా వచ్చి బాగానే అర్థం చేసుకుంటున్నావు. ఇంకా అడుగు ఏమైనా ఉన్నాయా అడిగాను. అడిగాను ఏం లేదు. వీటికి ప్రధాన అంగాలు ఉపాంగాలు ఉంటాయి కదా, వాటన్నింటితో కూడుకొని ఉన్న బుద్ధి ఒకటేగా స్వామి, అవునా? మరి కామ్యకర్మల విషయంలో కూడా అంతే కదా స్వామి. ఇక వ్యవసాయాత్మకానికి అవ్యవసాయాత్మకానికి తేడా ఏముంటుంది స్వామి? వెరీ గుడ్, చాలా ఆలోచించావు. ఇక విను, కామ్యకర్మలలో ఉన్నట్లుగా మోక్షంలో అవాంతర ఫలాలు ఏమీ ఉండవు, మోక్షమే ఫలంగా ఉంటుంది. ఒకవేళ అవాంతర ఫలములు ఉన్నట్లు తోచినప్పటికీ అవి మోక్షానికి విరుద్ధంగా ఉండవు, కనుక మోక్షంలో అంతర్భవించేవే అవుతాయి. అడియన్, ఇది మరొక్క మారు కొంచెం వివరించి చెప్పండి. ఐశ్వర్యం గురించిన కామ్యకర్మ జరుగుతోంది అని అనుకో, దాని ప్రధాన ఫలం ఐశ్వర్యమే అయినా ఆయుష్ ఆరోగ్యం అవాంతర ఫలాలని చెప్పాను కదా ఇందాక. ఆ ఆయురారోగ్యాలను అనుభవిస్తున్నప్పుడు ఐశ్వర్యం అనే ఫలం చెడిపోయే పరిస్థితులు ఎదురు అవ్వచ్చు. అందుచేత కామ్యకర్మలలో అవాంతర ఫలములు సర్వదా ప్రధాన ఫలానికి అనుకూలాలు అని చెప్పడానికి సాధ్యం లేదు. అడి ఇంకొక చిన్న ఉదాహరణ ఉంటే చెప్పండి స్వామి. ఇప్పుడు నహుషుడికి స్వర్గలోకాధికారం అనే ప్రధాన ఫలం లభించినా, అవాంతర ఫలంగా లభించిన ఒకనొక భోగేచ్ఛ వాడినేం చేసింది? అధపతితుడిగా చేసిందా లేదా? కథ తెలుసు కదా. ఇలాగ వందలాది ఉదాహరణలున్నాయి. మోక్షం విషయంలో అలా జరగదేమే. మోక్షమనే ప్రధాన ఫలాన్ని చెడగొట్టగలిగిన అవాంతర ఫలాలు రానే రావు. అందుచేత అవాంతర ఫలాల విషయంలో ఆశే ఉండదు. కనుక బహుశాఖలుగా బుద్ధి విడిపోదు. ఓహో, అవును నిజమే అడియన్. కామ్యకర్మలలో అయితే అనేక ఫలాలు కనుక అనేక బుద్ధులు. ఇక్కడేమో మోక్షం ఒకటే ఫలం కనుక ఒకటే బుద్ధి. కానీ మోక్షేచ్ఛ కలిగిన వాడికి కూడా అంతఃకరణ శుద్ధి కోసం కర్మలు చేయాలి కదా స్వామి. ఆ ఫలాన్ని అయినా అవి ఇస్తాయి కదా. అప్పుడెలాగా స్వామి? అప్పుడైనా అంతే. మోక్ష విరోధి కాదుగా అంతఃకరణ శుద్ధి అనేది. అడిగాను. అయినా స్వామి, నిత్యకర్మలకి, నైమిత్తిక కర్మలకి, కామ్యకర్మలకి కూడా వేరువేరుగా ప్రధాన అవాంతర ఫలాలు ఉన్నాయి కదా. మోక్షేచ్ఛ ఉన్నవాడికి ఒకే ఫలం అని ఎలా చెప్పగలుగుతాం స్వామి? ఇందాకటి జవాబే మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. ఆయా ఫలాలని పరిత్యజించి కర్మలని ఆచరించవచ్చు. అంటే స్వామి, ఇప్పుడు ఆ ఫలం వచ్చినా అనుభవించకూడదా? హబ్బే, అలా కాదు. ఫలానుభవం ఉన్నా దాని ఎందు ఇచ్ఛ కానీ ధ్యాస కానీ లేకుండా ఉండాలి. నీకు ఆ వివరాలు ఇంకా బోహ్ మన భగవద్గీతలో ఎన్నొస్తాయో, ముందు ముందు నీకు బాగా తెలుస్తాయి. సరే అడియన్, ఇప్పుడు కామ్యకర్మలని ఫలమందు ధ్యాస లేకుండా ఎలా ఆచరించుకోవాలి? కామ్యాన్ని నిష్కామంగా చేయడం అంటే పరస్పర విరుద్ధం కదూ. నిజమే, మరి తప్పదు. మరి నిత్య నైమిత్తిక కర్మలని ఎలా అయితే ఒక రొటీన్గా మెకానికల్గా చేసేస్తూ ఉంటామో, అలాగే కామ్యకర్మలని చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు కూడా మోక్షేచ్ఛ అనే ఒక బుద్ధితో చేస్తూ వెళ్ళాలి. అర్థమవుతుందా అడియన్? ఇప్పుడు కామ్యకర్మలని స్వామి చేయవచ్చు అని శాస్త్రం కదా ఉన్నది, ఫలం అనుభవించవచ్చు అని కూడా ఉంది. కానీ మోక్షేచ్ఛ గలవాడు కామ్యకర్మలని ఫలమందు దృష్టి లేకుండా చెయ్యాలి అని అంటున్నారు. శాస్త్రవిరుద్ధం కాదా స్వామి ఇది? ఆ ఫలమందు ఆశతో ఆ కర్మని చెయ్యమని శాస్త్రం చెబుతూ ఉంటే ఆశను విడిచిపెట్టి మీరేమో ఇలా చేయమంటున్నారు స్వామి. మోక్షేచ్ఛే ప్రధానమైతే క్షత్రియుడు చేయవలసినటువంటి దానిని బ్రాహ్మణుడు చేసినా పర్వాలేదా ఏమిటి చెప్పండి? ఓహో, భలే చెప్తున్నావే, జాగ్రత్తగా విను. ఇప్పుడు క్షత్రియ బ్రాహ్మణ కర్మలని తారుమారు చేయడం లాంటి వర్ణాశ్రమ ధర్మాలని దాటి చేసే కర్మలు శాస్త్రాన్ని అతిక్రమించేస్తాయి. కనుక మోక్షశాస్త్రం కూడా అలా చెయ్యమని చెప్పదు. కనుక అవి మోక్షానికి కారణం అవ్వవు, పైగా విరోధాలే అవుతాయి. కానీ ఫలాన్ని విడిచి కామ్యకర్మని ఆచరించవచ్చు అనడం మోక్షశాస్త్రం అంగీకరించింది. కనుక సామాన్య శాస్త్రం కన్నా మోక్షశాస్త్రం చాలా ప్రబలమైంది. కనుక మోక్షేచ్ఛతో కామ్యకర్మలని చేయవచ్చు. అడియన్ అడియన్, మోక్షేచ్ఛతో ఉన్నవాడు నిత్య నైమిత్తిక కర్మలతో పాటు అన్ని కామ్యకర్మలను చేయాలా అవసరం లేదా అనేది ఒక చిన్న ప్రశ్న స్వామి. కొన్నింటిని చేయవచ్చునంటే ఆ కొన్నింటిని అని శాస్త్రమైనా తెలియజేసిందా? అబ్బే, చాలా పొరపాటు పడుతున్నావు. మోక్షేచ్ఛ గలవాడు కామ్యకర్మలన్నింటినీ కూడా చేసి తీరాలని ఎక్కడా చెప్పడం లేదు శాస్త్రం. ఒకవేళ చేసినట్లయితే ఎలా చేయాలో చెప్తారు. ఇక ఏవి చేయాలి ఏవి వద్దు అని అంటారా? శక్తిని అనుసరించే తద్ధి కుర్వన్ యథా శక్తి ప్రాప్నోతి పరమాంగతిం అని మనువు చెప్పనే చెప్పాడు. శక్తికి మించిన దానిని చేయమని శాస్త్రం ఎప్పుడూ చెప్పదు కదా. అడియని అడియని. అయితే ఆయా కామ్యకర్మలు చేస్తున్నప్పుడు అంగలోపం కలిగినా పర్వాలేదా? అంటే ఏమిటో? అదే స్వామి, ఇప్పుడు ఐశ్వర్యం కోసం మేము పారాయణం చేస్తుంటాం కదా స్వామి, ఆరగింపులన్నింటినీ ఏర్పాటు చేయలేదు, మరి పర్వాలేదా స్వామి? కేవలం ఐశ్వర్యం కోసం చేస్తూ ఉంటే అది మోక్షేచ్ఛ ఉన్నవాడు చేసేది కాదు, కనుక నేను సమాధానం నీకు చెప్పక్కరలేదు. నీకే అర్థమవుతుంది, నీకే తెలుసు. మోక్షబలంలో భాగంగా భగవంతుడి కైంకర్యం కోసం ఐశ్వర్యం కావాలనే భావనతో చేస్తున్నప్పుడు శక్తి ఉన్నంత వరకు అంగములన్నింటినీ పాటించాల్సిందే. దేశకాల వైపరీత్యాల వలన సాధ్యం కాకపోతే దానిని ఒక లోటుగా చూడడు భగవంతుడు. కానీ కేవల కామ్యకర్మగా చేస్తూ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరగింపులు అన్నీ చేయవలసిందే, లేకపోతే ఫలం రాకపోవడమే కాదు. చెప్పా కదా గతంలో బ్రహ్మరాక్షసులైపోవడం, ఇలాంటి దోషం ఏర్పడుతుంది. ఇది గుర్తుపెట్టుకో, రాక్షసులైపోవడం వంటి దోషం తగులుకుంటుంది కూడా. అమ్మో, అయితే కామ్యకర్మలు భయంకరమైనవే అడి అంతేనా స్వామి? ఆహా, అదే కదా వెనకటి నేహాభిక్రమనాశోస్తి అనే శ్లోకంలో సూచించారు స్వామి అని అంటూ 830వ ప్రశ్నకి సమాధానం స్వామివారు అనుగ్రహించారు. రేపటి రోజున మళ్ళీ 831వ ప్రశ్న దీన్ని అనుసరించి వస్తుంది. స్వామివారు రచించినటువంటి గ్రంథంలో 28 భాగాలు పూర్తయ్యాయి. 29వ భాగం మళ్ళీ రేపటి రోజున ప్రారంభమవుతుంది. ఇంత చక్కగా స్వామివారు మనకి అనుగ్రహిస్తున్నటువంటి విషయానికి ఎంతో కృతజ్ఞతలు, అనేక దాసోహాలు సమర్పించుకుంటూ వింటున్నటువంటి మీ అందరికీ ఆ స్వామివారి మంగళాశాసనాలు నిండుగా ఉండాలి అని ప్రార్థిస్తూ అడియన్ కులశేఖరాళ్వార్ రామానుజదాస హైదరాబాదు.